శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భగవత్ బంధువులారా, శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామి వారు 2001-2002 ఈ సమయంలో మన భారతదేశాన్ని అంతటిని విస్తృతంగా పర్యటించారు. ఆ పర్యటనలోని విశేషాలని ఒక వ్యాసరూపకంగా ఓ గ్రంథాన్ని అనుగ్రహించారు. దానిలోని విశేషాలని యథావకాశం ప్రతిరోజు మనం శ్రవణం చేస్తున్నాం. నేడు 33వ భాగాన్ని సావధాన చిత్తులై ఆలకించండి. కాశ్యపాహన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. నిన్నటి రోజున స్వామివారు తెలిపినటువంటి ప్రయాగ, అలాగనే అలహాబాద్ ప్రాంతంలో దూర్వాస మహాముని ఆశ్రమం, లక్క ఇల్లు, సీతామడి ఇలాంటివి తెలియజేశారు. ఆ తర్వాత తమ గ్రంథంలో ఇలా కొనసాగిస్తున్నారు. శృంగిబేరపురం తర్వాతది. ఇక్కడికి స్వామివారు చేరుకున్నారు. శృంగిబేరపురం అంటే సామాన్యమైనటువంటి ప్రదేశం కాదు. స్వామివారు ఇలా కొనసాగిస్తూ, గుహుడితో రాముడు కలిసింది ఇక్కడే. ఓ ఈ పవిత్రమైనటువంటి ప్రాంతంలో గుహుడిని రామచంద్రస్వామి కలుసుకున్నారు. గంగానదీ తీరంలో ప్రశాంతంగా ఉన్నది ఈ వాతావరణం. ఋష్యశృంగుడు, శాంతాదేవి ఆలయాలు ఉన్నాయి. దశరథుని కుమార్తె శాంతాదేవి కదా, ఆయన చేత పుత్రకామేష్టి యాగం చేయించినది ఋష్యశృంగుడే అని అందరికీ తెలిసిన విషయం. కానీ శృంగిబేరపురంలో ఆయన ఆలయం ఉండే కారణమేమిటో నాకు తెలియలేదు. స్థానికులను అడిగితే వాళ్ళు చెప్పలేకపోయారు. గంగా ప్రవాహంలోని ఒక స్థలాన్ని ఋష్యశృంగుడి తండ్రి అయిన విభాండకుని పేరుతో విభాండక కుండ్ అని చూపించారు. కుండ్కి ఆయనకి సంబంధం కూడా చెప్పలేకపోయారు. ఇది స్థానికుల పరిస్థితి. గంగానదీ తీరాన లక్ష్మణుడు కాపలా కాస్తుండగా ఆ రాత్రి సీతారాములు శయనించిన స్థలాన్ని ఒక చెట్టు కింద చూపించారు. లక్ష్మణుడు కాపలా కాసిన స్థలాన్ని చూపించారు. మనస్సుకి అన్నీ హత్తుకున్నాయి. ఈ మధ్యకాలంలో పునర్నిర్మాణం చేసినందువలన అన్ని స్థలాలు నూతనంగా కనిపిస్తున్న పవిత్రతని మాత్రం కోల్పోలేదు. గంగానది ఒడ్డునే ఉన్న దిబ్బలలో తవ్వకాలు చేస్తుంటే ఒక పురాతనమైన కోట బయటపడిందట. 1978-1990 ఈ మధ్యకాలంలో, అంటే సుమారు 30-40 అడుగుల లోతు ఉందది. చక్కటి నిర్మాణపు శిథిలాలు. ప్రభుత్వం వారి తవ్వకం ఇంకా కొనసాగుతోంది. గుహుని కోట అని అంటూ ఈ స్థానికులు అన్నారు. ప్రభుత్వం మాత్రం ఏమీ ప్రకటించలేదు. అలాగా ఇందిరాగాంధీ గారు కూడా వచ్చి చూచి వెళ్ళారట అని ఈ స్థానికులు అన్నారు. బంగారు చెప్పులు, నాణేలు ఇలాంటివి చాలా బయటపడ్డాయట. అన్నీ పరీక్ష కోసం ఢిల్లీ తీసుకువెళ్ళారట. తవ్వకాల సమయంలో దొరికిన వస్తువులు కొన్ని చోరీ చేయబడ్డాయట. కేసు నడుస్తోంది. కేసు పూర్తయితే కానీ తవ్వకం కొనసాగదట. ఇంకా ఇక్కడ స్థానికులు చూపించే అనేక స్థలాల విషయంలో, మందిరాల విషయంలో ఉపేక్ష వహించవచ్చు అని అనిపించింది. అంటే వాటి గురించి ఏం పెద్దగా పట్టించుకోవక్కర్లేదు అని. ఇక కౌశాంబి, అక్కడికి చేరుకున్నాం, రండి. ఉదయనుడు, వాసవదత్త మనకి కావ్యాల్లో కనిపిస్తూ ఉంటారే, వాళ్ళు జ్ఞాపకం ఉన్నారా? వారి రాజధానే ఇది. ఇప్పుడు ఒక చిన్న కుగ్రామం. బౌద్ధులకి మాత్రము చాలా పవిత్రమైన స్థలం. బుద్ధుడు 2 పర్యాయాలు ఇక్కడికి వచ్చాడట. తవ్వకాలలో బౌద్ధ ఆలయాల గుర్తులు, అశోకుడి స్తంభాలు బయటపడ్డాయి. ఊరికి దూరంగా 1-2 కిలోమీటర్ల దూరంలో 2 స్థలాలు ఇవి కనిపిస్తాయి. ఆ 2 స్థలాల్లోనూ వీటిని మనం దర్శించవచ్చు. ఒక జైన మందిరం కూడా ఉంది దగ్గరలోనే. అంతకంటే మించి ఇక్కడ విశేషాలు ఏమీ కనపడలేదు. తర్వాత బయలుదేరి జన్ను మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చాం. గంగానది భగీరథుని వెనక ప్రవహిస్తూ జన్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది. ఆయన ఆ నీటిని తాగేశారు అని తిరిగి మళ్ళీ భగీరథుడు ప్రార్థిస్తే, ఆ ప్రార్థన మీద ఆ ఋషి తమ చెవిలోంచి వదిలారు. అందుకని ఈ గంగానదికి జాహ్నవి అని పేరు ఉందని గతంలో విన్నాం కదా. ఆ జన్ను మహర్షి ఆశ్రమం ఇదిగో ఇది. కానీ ఇక్కడ మందిరమేం లేదు, గ్రామం గంగానదీ తీరంలోనే ఉంది. గంగా ప్రవాహంలో ఒక స్థలాన్ని జాహ్నవి కుండ్ అని పిలుస్తారట. ప్రవాహం బాగా తగ్గినప్పుడు నిలువు లోతులో ఒక పెద్ద హోమగుండం, ఇతరమైనటువంటి ఆశ్రమ సంబంధ గుర్తులు కనిపిస్తాయట. ఈత వచ్చిన వారిని అప్పుడు దిగి స్పర్శ ద్వారా ఈ హోమగుండాన్ని గుర్తించవచ్చు అని చెప్తారు ఇక్కడ స్థానికులు. ఇక ఇది ఇక్కడ గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న మరో గ్రామం ఉంది. వృద్ధులైన వారు తప్ప యువకులెవ్వరూ జాహ్నవి కుండం పేరు కూడా విన్నట్లు తెలియదు ఈ ప్రాంతం వారికి. వృద్ధులందరినీ అడిగాం మేము కనపడ్డవారిని, అడగ్గా అడగ్గా ఈ స్థలంగో ఇలా దొరికింది. తర్వాత వింధ్యాచల్, దుర్గాదేవి శుంభ నిశుంభులు అనేటువంటి ఇద్దరిని వధించినటువంటి స్థలం ఇది. సీతాకుండ్, సీతాదేవి చరణాలు, చరణ చిహ్నాలు ఉన్నాయంటే సరే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అది మాత్రం పుక్కిటి పురాణంగానే అనిపించింది. దుర్గాదేవి మందిరాలు, విద్యావాసిని, వింధ్యవాసిని, అష్టభుజి, కాళీమాత ఈ పేర్లతో ఉన్నాయి. సరే మూడో దానికి అసలు వెళ్ళలేదు మేము. మొదటి రెండు కూడా మందిరంలోకి ప్రవేశించే పరిస్థితులు కానీ ఆసక్తి కానీ కల్పించకపోయాయి. అలహాబాద్కి ఇది 80 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గంగాతీరం. ఇలా అలహాబాదుని ముగించుకొని వారణాసి బయలుదేరాం. సుబ్బరాజు గారు బాగా నీరసించిన శరీరం, చిన్నపోయిన ముఖం, ఆయనని వదిలి వెళుతూ ఉంటే మాటి మాటికి జ్ఞాపకానికి వచ్చి మనస్సుకి చాలా బాధగా ఉంది. కానీ ఇది జీవితం, కలవడం విడిపోవడం అత్యంత సహజం అంటూ స్వామివారు 10వ భాగాన్ని ముగించి తర్వాత తమ గ్రంథంలో 11వ భాగాన్ని ఇలా అనుగ్రహిస్తూ ఉన్నారు. శ్రీమతి రామానుజాయ నమః. అలహాబాదు నుంచి వారణాసి చేరుకున్నాం 3/11/2001 ఈవేళ. సాయంకాలం 4 అవుతోంది. అలహాబాదు గురించి గతంలో కొంత వ్రాసి పంపించాం, మరికొన్ని వివరాలు వ్రాయాలని అనిపిస్తోంది. చెప్పేవాడికి వినేవాడు లోకువా అనే సామెత ఎలాగూ ఉంది కదా, దాన్ని కొంచెం మార్చుకుందాం, వ్రాసేవాడికి చదివేవాడు లోకువా అని. సరే నా సంకల్పాన్ని పాఠకులు ఏనాడో గమనించే ఉంటారు కనుక కొత్తగా ఇంకా వ్రాసినా ఎంత వ్రాసినా వారందరికీ దానిని ఇమ్యూన్ అయిపోయి ఉంటుందిలే అని నా అభిప్రాయం. అలహాబాదుని ఇదివరకు ప్రయాగ అని పిలిచేవారు. ఇప్పటికీ ప్రయాగ అని ఒక స్టేషన్ ఉండనే ఉంది. ప్రయాగ అంటే 2 కన్నా ఎక్కువ నదులు కలిసే సంగమ స్థలము అని ప్రసిద్ధి. అలాగే ఇంకో అర్థం కూడా చెప్తారు కొందరు, ప్రయాగ విడదీసుకోవచ్చు అంటే చాలా గొప్పదైనటువంటి యాగము జరిగినటువంటి ప్రదేశం అని. గతంలో చతుర్ముఖ బ్రహ్మగారు ఇక్కడ ఓ బ్రహ్మాండమైన యాగం చేశారట. రామచంద్రమూర్తి తన వనవాస సమయంలో ఇక్కడికి కూడా వచ్చిన విషయం బాగా ప్రసిద్ధమే కదా. అందువల్ల దీన్ని తీర్థరాజం, అన్ని తీర్థాలలోకెల్లా గొప్పది అని కూడా అంటారు. త్రివేణి సంగమం అని కూడా ఎలాగూ పేరు ఉండనే ఉంది. వారణావతం అనే పేరు కూడా దీనికి ఉందని కొంతమంది అభిప్రాయం. ఇలాబస్ అంటే దేవతల యొక్క స్థానమని మరికొంతమంది. మరి ఈ ఇలాబస్ అనేది సంస్కృత భాష పద వికారమో ఇతర భాషా పదమో నాకు తెలీదు. భారతం వనపర్వంలో ఇలాస్పరము అనే పుణ్యతీర్థం మాత్రం ఉంది, అది ఇదేనేమో తెలీదు. ఒక ఇక్ష్వాకురాజుగారు ఇలాబస్ అనే పేరట. ఇలాబస్ అనే పేరు పెడితే అక్బర్ దాన్ని ఇలహాబాద్గా మార్చాడని, ఇంగ్లీషు వారి పాలనలో అది కాస్త అలహాబాద్ అయిందని ఒక స్థానిక కథనం. సరే ప్రయాగ తీర్థరాజు కదా, మరి రాజుగారు ఉంటే మరి రాణులెవరో? 7 రాణులున్నారు. వాళ్లే కాశీ, అయోధ్య, మధుర, మాయ అంటే హరిద్వార్, కాంచి, ద్వారక, అవంతిక అంటే ఉజ్జయిని. ఇలా ఈ 7 కూడా మోక్షపురుషులు, 7 మోక్షపురుషులు. గంగా యమునలు ప్రయాగ క్షేత్రాన్ని 3 భాగాలు చేస్తాయి. గంగా యమునుల మధ్యభాగము, గంగకి అవల భాగము, గంగకి యమునకి ఈవల భాగము ఇవి. అగ్నులు మూడు కదా, గార్హపత్యం, ఆవహనీయం, దక్షిణాగ్ని అని, ఇవే వరుసగా పై మూడు అట. అందుకే ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క భాగంలో నివసిస్తే అగ్నిని ఉపాసించినంత ఫలం సంపూర్ణంగా దక్కుతుందట. గంగకి ఆవల భాగాన్ని ప్రతిష్టానపురమని, యమునకి ఈవల భాగాన్ని అలర్కపురమని ప్రాచీనులు వ్యవహరించేవారు. ఈవేళ వీటిని జూసీ అరైల్ అంటారు. 12 సంవత్సరాలకు ఒక్కసారి, ఇక్కడ మామూలుగా 12 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడు మకర రాశిలోను, బృహస్పతి వృషభ రాశిలోనూ ఉన్నప్పుడు కుంభమేళ జరుగుతూ ఉంటుంది. 6 ఏళ్లకోసారి అర్ధకుంభమేళ, ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి మేళ అని జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఉత్సవాలు. ముండనం అంటే గుండు చేయించుకోవడం చాలా ప్రధానమట ఇక్కడ. సాధారణంగా తీర్థాలలో వర్జ్యమే, ఎవరు చెయ్యరు, అయినా ఇక్కడ ఇది విధి. చివరికి సుమంగళలు కూడా వేణీదానం అనే పేరుతో కేశములు చివరలకు కత్తిరించుకుని సమర్పిస్తారు. ఇక చాలనుకుంటా ఈ అలహాబాద్ గురించి మీకు అంటూ స్వామివారు ఈ విషయాలు చెప్పి వారణాసి విశేషాలని తెలియజేస్తున్నారు. ఆ విషయాన్ని రేపటి రోజున మళ్ళీ గమనిద్దాము. అడియేన్ రామానుజదాస కులశేఖరాళ్ వారు శ్రీరంగరామానుజ ఇతిభ్యో నమః.